சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
11வது அத்தியாயம் 19வது ஸ்லோகம்.
அநாதிமத்யாந்தமனந்தவீர்யம் அனந்தபாஹும் சசிசூர்யநேத்ரம் பஶ்யாமி த்வாம் தீப்தஹுதாஷவக்த்ரம் ஸ்வதேஜஸா விஸ்வமிதம் தபந்தம்
ஸ்ரீகிருஷ்ண பரமாத்மா அர்ஜுனி பிரார்த்தனை அங்கீகரிச்சு தன யொக்க விஸ்வரூபாண்ணி அர்ஜுனனுக்கு கலிகேட்டட்லுகா சூசே அதிருஷ்டம் பாக்யம் கலிகேட்டட்லுகா చేస్తాడు. విశ్వరూప దర్శనం అంటే విశ్వమే ఆ పరమాత్మని రూపంగా దర్శించడం. ఆ విశ్వరూప దర్శనం అనేటువంటిది మామూలు కళ్ళతో చూడడం సాధ్యం కాదు. తన యొక్క దివ్యమైన శక్తి చేత అర్జునుడికి మనస్సులో ఆ విశ్వరూపాన్ని దర్శించేటటువంటి మనశ్శక్తిని ప్రసాదించడమే దివ్యచక్షు. దివ్యచక్షు అంటే ఆ యొక్క విశ్వరూపాన్ని విశ్వమే పరమాత్మను రూపంగా చూడగలిగినటువంటి మనస్థైర్యం, ఆ మనస్సుకి చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇవ్వడమే దివ్యచక్షు. అంతకుముందు చూస్తున్నటువంటి విశ్వమే అర్జునుడు, భగవంతుడు పరమాత్ముడు ఈ విశ్వరూపాన్ని చూపించక ముందు ఏం చూస్తున్నాడో అదే చూస్తున్నాడు అర్జునుడు. ఆల్రెడీ ఈ సీయింగ్. మరి ఇప్పుడు ఏమండి నూతనంగా ఏదన్నా చూస్తున్నాడా అంటే, చూసేది ప్రపంచం అట్లాగే ఉంది కానీ చూసే దృక్కోణం మారింది. ద యాటిట్యూడ్, ద భావన, పరిశీలించి ప్రపంచాన్ని దృష్టి కోణం మారిందనమాట. అంతేగాని ప్రపంచం మారలేదు. ప్రపంచం మారలేదు, అర్జునుని యొక్క దృష్టి కోణం మారింది. ప్రపంచాన్ని చూసే దృష్టి కోణం మారింది, విశ్వాన్ని చూసే దృష్టి కోణం మారింది. ఆ దృష్టి కోణం మారే శక్తి ఎవరిచ్చారు? పరమాత్ముడిచ్చాడు. దాన్ని దివ్య చక్షు అంటాం. అర్థమైందా? ఎప్పుడైతే పరమాత్ముడు ఈ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడో అది చూస్తూ అర్జునుడు విస్మయాన్ని పొందుతాడు, ఆశ్చర్యాన్ని పొందుతాడు. మనకు కూడా ఏదైనా మొదట్లో చూడంగానే ఆశ్చర్యం కలుగుతుంది, చాలా ఆశ్చర్యపోతాం. తర్వాత అది చాలా విశిష్టమనేదైతే దాని మీద భక్తి కలుగుతుంది కదా. అదేవిధంగా అర్జునుడికి కూడా మొదట విస్మయం కలిగింది, వండర్ అనమాట, ఆశ్చర్యంగా ఉంది. ఇదేమిటి, ఇంత పరమాత్ముడే ఎలా అవుతాడు? అది చూస్తున్నప్పుడు అర్జునుడి యొక్క మనోభావం ఎలా ఉంది, అర్జునుడి మనస్సులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏ విధంగా తన భావాన్ని కృష్ణ పరమాత్మకి ప్రకటన చేస్తున్నాడు అనే విషయాన్ని సంజయుల వారు ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు. 18వ శ్లోకంలో ఏం చెప్పాం, అర్జునుడు ఆ పరమాత్ముడితో ఇలా అంటున్నాడు, త్వం అక్షరం పరమం వేదిత ఇమయం, నువ్వు నాశనము లేనటువంటి వాడివి. అక్షరం అంటే నాశనము లేనటువంటి, పరమం అంటే శ్రేష్టమైన, తెలుసుకోదగినటువంటి వాడివి, వేదితవ్యం ఈ ప్రపంచంలో తెలుసుకోవలసినది ఏమైనా ఉంటే అది నువ్వే. ఈ పరమాత్మ నీ స్వరూపం తెలుసుకోవలసి ఉన్నది, వేదితవ్యం. అంతేకాదు అస్య విశ్వస్య పరమం నిధానం, నువ్వే అల్టిమేట్ చిత్త చివరి కారణం. మనకెవరి కారణం? మన తల్లిదండ్రులు. వాళ్ళకెవరి కారణం? వాళ్ల తల్లిదండ్రులు. వాళ్ళకెవరి కారణం? వాళ్ల తల్లిదండ్రులు. అట్లా చూసుకుంటూ పోతే ఒకదానికి కారణం ఉంటూనే ఉంటుంది. కానీ నువ్వు ఏ పరమాత్మ, నువ్వు విశ్వస్య పరమం నిధానం అన్నారు. ఇది సపరేట్ అన్నమాట, ఇంకా అల్టిమేట్ అన్నమాట. నీకు ఎవరు కారణం లేరు, నువ్వే కారణాన్ని, మూల కారణం అంటాం దాన్ని, మూల కారణం. ఎందుకంటే నీకు అవ్యయం లేదు, వ్యయరహితుడివి. నీకు వ్యయం అంటే ఏమిటి? ఖర్చు అయిపోవడం అన్నమాట, కొంచెం తగ్గిపోవడం. ఆ చంద్రుడు లాగా అమావాస్య పౌర్ణమికి ఆయన తగ్గుదల పెరుగుదల ఉంటుంది కదా, అటువంటివి ఏమి లేవు నీకు. వ్యయం లేనటువంటి వాడివి అవ్యయం, ఎప్పుడు ఒకే రకంగా ఉంటావు. శాశ్వతమైనటువంటి ఈ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వాడివి నువ్వు. అంటే ఏమిటి? ఈ సృష్టి, చరాచర సృష్టిలో ఉన్నటువంటి కాస్మిక్ ప్రిన్సిపల్స్ అంటారు, లా అంటాం, ధర్మం అంటాం దాన్ని, ఈ సూత్రం అంటాం దీన్ని. ఎలా అయితే ఈ బ్రహ్మాండం అంతా నడుస్తున్నది, ఎందుకు సూర్యుడు అక్కడే ఉన్నాడు, అక్కడ ఎందుకు లేడు, చంద్రుడు అక్కడ ఎందుకు ఉన్నాడు, గాలి ఎలా వీస్తున్నది, నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నాయి, నీళ్ళు ఎందుకు పైనుంచి క్రిందకి ప్రవహిస్తున్నాయి, కింది నుంచి పైకి ఎందుకు ప్రవహించకూడదు, ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది, ఆకర్షణ శక్తి లేకపోతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ అనమాట, రూల్స్ అంటారు దీన్ని, కాస్మిక్ ప్రిన్సిపల్స్ అంటారు. ఈ కాస్మిక్ ప్రిన్సిపల్స్ అన్నిటినీ రక్షించేవాడు, ఇవన్నీ శాశ్వతమైనటువంటివి, శాశ్వతంగా నువ్వు రక్షిస్తున్నావు వీటన్నింటినీ కూడా అని చెప్పి అర్జునుడు తన యొక్క ఆశ్చర్యాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు సనాతనుడివి, పూర్వకాలం నుంచి ఉంటున్నటువంటి వాడివి, సృష్టి నీ చేతిలో ఉంది కాబట్టి సనాతనుడివి నువ్వు. త్వం పురుషో మతోమే, నేను ఈ విధంగా అనుకుంటున్నాను, నా భావన ఇది అన్నాడు. అప్పుడు అర్జునుడి భావన అదైతే మన భావన ఏంటి? అర్జునుడు చెప్పింది మనం కూడా అర్థం చేసుకొని అందులో ఏదో సత్యం ఉంది అని గ్రహించాలి. అది తర్వాత 19వ శ్లోకంలో ఏం ఆశ్చర్యపడుతున్నాడు, అనాది మధ్యాంతం అనంత వీర్యం. అనాది మధ్య అంతం అంటే మొదలు, ఆది అంటే మొదలు, అనాది అంటే మొదలు లేని. నీకు మొదలు లేదు, మధ్యం మధ్య లేదు, మధ్య భాగము లేదు, అంతం చివరం లేదు. అంటే మొదలు మధ్య చివర అనేటువంటివి లేనటువంటివి అటువంటి వాడు. ఎప్పుడు పుట్టాడు పరమాత్ముడు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు అంటే చెప్పగలరు. అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి డేట్ ఆఫ్ బర్త్ లేదు. వాళ్ళని అవతారాలుగా చూడం మనం, చూసారా? ఆ పరమాత్ముడే సృష్టికర్తగా ఉన్నప్పుడు బ్రహ్మాజీ అన్నాం, ఆ బ్రహ్మాజీయే మళ్ళీ స్థితికర్తగా ఉన్నప్పుడు విష్ణు అన్నాం, ఆయనే లయకర్తగా ఉన్నప్పుడు శివుడు అన్నాం. అంతేగాని శివుడు ఎప్పుడు పుట్టాడండి, ఎప్పుడు నిర్యాణం చెందాడని చెప్పి అనం, చూసారా? అదే కృష్ణుడికైతే జన్మాష్టమి అంటాం. రాముల వారికి ఏ అవతారానికైనా సరే జన్మ నిర్యాణం అనేటువంటివి మాట్లాడతాం, గాని ఆ పరమాత్ముడికి లేవు. అది ఆది మధ్య అంత రహితం, అనాది మధ్యాంతం అనంత వీర్యం. అనంతమైనటువంటి అంటే అంతము లేనటువంటి, వీర్యం అంటే సామర్థ్యం కలిగినటువంటి వాడివి నువ్వు. నీ యొక్క లీలా మాయా లీల చేత నువ్వు ఈ సృష్టిని అంతా సృష్టిస్తున్నావు. నీ యొక్క సామర్థ్యానికి అంతం అనేటటువంటిది లేదు, అనంతమైనటువంటి సామర్థ్యం, అంతం లేనటువంటి సామర్థ్యం, ఎండ్లెస్ వ్యాలర్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఇన్ఫినిట్, ఫైనైట్ కాదు, పరిచ్ఛిన్నం కాదు, అపరిచ్ఛిన్నమైనటువంటి శక్తి సామర్థ్యం అని అర్థం. అందుకని అంటే ఏమిటి, అంతటా ఉంటాడు పరమాత్ముడు. దేవుడు ఎక్కడ ఉన్నాడురా అని అడిగితే ఎక్కడ అనే బదులు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని, ఎక్కడ అనే బదులు ఇక్కడ అనాలి. అదే ఇంగ్లీష్లో చెప్తే గాడ్ ఈజ్ నోవేర్ అన్నాడు ఒకళ్ళు, గోడ మీద రాశారట, గాడ్ ఈజ్ నోవేర్. ఒకళ్ళెవరు ఉన్నారుగా మనకు మంత్రా తమిళనాడులో? గాడ్ ఈస్ నోవేర్, దేవుడే లేడన్నాడు. ఇంకా భక్తుడు ఆస్తికుడు వచ్చి ఏం చెప్పాడు, ఆ నోవేర్ అనే చోట ఆ NOWNOWHERE ఉంది కదా, ఆ డబ్ల్యూ పక్కన కామ పెట్టాడు, నౌ హియర్ అన్నాడు. గాడ్ ఈస్ నౌ హియర్ అన్నాడు. గాడ్ ఈజ్ నోవేర్ ఏమిటి, గాడ్ ఈజ్ నౌ హియర్ అంటే ఆ మాట్లాడుతున్నట్టు దేవుడు లేడు అని అంటున్న వాడు ఎవరు, ఆత్మస్వరూపం దేవుడయ్యే ఉండివాడు. మాయ చేత ఆవరింపబడి అజ్ఞానం వల్ల దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. అంటే నువ్వు మాట్లాడటానికి కారణమే ఆ దేవుడు, నువ్వు ఆ ప్రశ్న వేయడానికి కారణం ఎవరు, చైతన్యం. ఆ చైతన్యం ఎవరు, పరమాత్మ. పరమాత్మ అంటే బ్రహ్మం, బ్రహ్మస్వరూపం. అంటే ఎంత అజ్ఞానమో చూడండి, ఇంకా అంతకంటే అజ్ఞానం ప్రపంచంలో మరేమైనా ఉందా? అజ్ఞానం అని కాదు, మహాఘోరం కూడా అని కూడా అనొచ్చు. ఇంకా తెలుగులో చెప్పాలి అంటే దురదృష్టకరమైనది ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడు అని ఎవరైనా అడిగితే అంతకంటే దురదృష్టం లేదనమాట. ఏదో మహాపాపం చేస్తుంటే, జన్మజన్మల పాపం చేస్తుంటే అట్లాంటి ప్రశ్న వస్తుంది నోట్లో నుంచి, లేకపోతే అటువంటి ప్రశ్న రాదు అసలు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఎన్ని జన్మలు ఎత్తాలో, మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుతానో మరి గాడ్ ఈజ్ నౌ హియర్ అనే జ్ఞానం వస్తుంది. నౌ హియర్ అంటే ఏమిటి, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, మాట్లాడుతున్నది ఎవరు, చూస్తున్నది ఎవరు, చైతన్య స్వరూపం. ఈ శరీరంలో ఆ పరమాత్ముడు లభిస్తూ ఉండగా ఎక్కడన్నా అడగలనండి. అందుకనే ఆ పరమాత్ముడు సత్యస్వరూపుడు కాబట్టి ఎవరు ఆ స్వరూపాన్ని అంటే నాశనం చేయలేరు. కనుక ఇంత దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి వీళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా, ఈ రాష్ట్రంలో ఇంత ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా, ఇక్కడే భగవద్గీతలు, రామాయణాలు, ఉపన్యాసాలు, భారతములు, మహాభారతాలు అన్ని ఎక్కువగా పెరుగుతున్నాయి. దీన్ని పరిత్రాణాయ సాధూనాం వినాశాయిత దుష్కృతాం అంటారు. తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాలు, తమిళనాడులో ఉన్నటువంటి సంగీత కళ, తమిళనాడులో ఉన్నటువంటి నృత్య కళ, తమిళనాడులో ఉన్నటువంటి మఠాలు, ఆచార్యులు గాని, పీఠాధిపతులు గాని ఎంతో మంది, ఇక్కడ ఉన్నంత మంది మరి ఎక్కడా లేరు. సంస్కృతికి నిలయం అయిపోయింది. ఎక్కడైతే దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి అన్న వ్యక్తి ఉన్న చోటే సంస్కృతికి నిలయం అయింది. కాబట్టి ధర్మాన్ని, ఒక సత్యాన్ని ఎవరు అణచలేరు. ధర్మం సత్యం అనేటువంటిది దాని యొక్క అడుగుజాడల్లో, దాని నీడలో మనం ఉన్నామంటే మనం రక్షింపబడతాం, కానీ లేకపోతే ఆ వ్యక్తి పతనమైపోతాడు. పతనం అంటే ఏమిటి, శాంతి సుఖాలకు దూరమైపోతాడు అని అర్థం. పతనం అంటే ఏమిటి, పడతాడా ఏమిటి కింద, శాంతి సుఖాలకి దూరమైపోతాడు అజ్ఞానం వల్ల. అందుకని ఈ విధంగా తెలుసుకోవాలి పరమాత్మని. ఏమని, అనంత బాహుం శశి సూర్య నేత్రం, అనంతమైనటువంటి అంటే లెక్కలేనటువంటి, లెక్కలేనన్ని బాహువులు కలిగి ఉన్నాడట పరమాత్మ. ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం చూస్తున్న బాహువులన్నీ, చేతులన్నీ కూడా, భుజాలన్నీ కూడా ఆ పరమాత్ముడివే. ఎందుకంటే అందరిలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి. ఒక సినిమాలో ఒక పాట విన్నాం, ఎప్పుడో పాత సినిమా, అడుగడుగున గుడి ఉంది, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దైవం అని చెప్పి ఆ పాట మంచి. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయండి అట్లాంటి పాటలు, బడి గుడి అన్నారు. అంటే బడిలోనే ఈ విద్య నేర్పబడాలి. ఆ గుడిలో ఉన్నటువంటి ఏ పరమాత్ముడైతే ఉన్నాడో ఆ పరమాత్ముడి గురించి బడిలో చెప్పాలి. బడి అంటే ఏమిటి, స్కూల్ కదా. అది చెప్పకుండా ఏం చెప్తున్నారు ఇప్పుడు, అది చెప్పకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఆ గుడిని, ఆ దేవాలయాన్ని ఉన్నతంగా భావించలేడు మనిషి. కనుక అనంత బాహుం శశి సూర్య నేత్రం, శశి అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు, నేత్రం కలిగినటువంటి వాడు. ఎవరికైతే చంద్రుడు సూర్యుడు నేత్రాలుగా ఉన్నాయో అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆ విశ్వరూపం తీసుకుంటే ఆ రెండు కళ్ళు చూస్తాయి కదండి, చూస్తే తెలుసుకుంటాయి. అలాగే ఈ సూర్యచంద్రుల వలన ఈ ప్రపంచం అంతా కూడా కాంతి నిండి ఉన్నది. అంతే కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ లైట్స్. పవర్ కట్ అంటాడు, అది కూడా కాసేపు పవర్ కట్. కానీ సూర్యుడు చంద్రుడు ఆచంద్ర తారకం అంటారు, చూసారా ఎంత ప్రకాశం ఇస్తున్నాయో. శశి సూర్య నేత్రం స్వాం పశ్యామి దీప్త హుతాశ వక్త్రం. నీ నోరు, వక్త్రం అంటే నోరు, హుతాశం అంటే ఏమిటి, అగ్ని రూపం జాజ్వల్యమానంగా ఉన్నట్టు నీ అగ్ని ఎక్కడైతే ఉందో ఆ అగ్ని అంతా భగవంతుడి నోరుతో సమానం, మండుతున్నటువంటి నోరు అన్నమాట. దీప్తం అంటే ప్రకాశిస్తున్నటువంటి, దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి నీ యొక్క ముఖాన్ని నేను చూస్తున్నాను, పశ్చామి నా చేత చూడబడుతున్నది. స్వతేజస విశ్వమిదం తపంతం, అది ఆ యొక్క ప్రకాశాన్ని కాంతిని తేజస్సుని నువ్వు ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నావా అంటే కాదు, నీ యొక్క స్వతేజస, నీ యొక్క సొంతమైనటువంటిది, స్వతహ నీ యొక్క స్వభావంతో వచ్చినటువంటిది అది. ఆ ప్రకాశం ఈ శక్తి అంతా కూడా ఎక్కడి నుంచో తీసుకున్నది కాదు, నాట్ బారోడ్, నీ యొక్క స్వతహాగా ఉన్నటువంటి స్వతేజస. ఇదం విశ్వం తపంతం, ఈ విశ్వం మొత్తాన్ని కూడా తపింపచేస్తున్నావు. విశ్వం అంతా కూడా తపింపజేస్తున్నావు, అందుకని కాలరూపంలో ఒక శ్లోకంలో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ త్రికాల అగ్ని అన్నారు. త్రికాల అగ్ని కాలాయ, కాలాయ అంటే యమధర్మరాజ, త్రికాలాగ్ని ఈ యముణ్ణి కూడా స్వాహ చేసేటటువంటి వాడు త్రికాలాగ్ని. అంటే ఏమిటి, మృత్యు కూడా ఆ అగ్ని ముందు ఓడిపోతుందన్నమాట. ఎందుకు ఇంత వర్ణన, అసలు స్ట్రైట్ గా చెప్పచ్చు కదా అంటే చైతన్యం అనేటటువంటిది ఆ మృత్యు చేతుల్లో పడదు, అది అర్థం. కాలాగ్ని కాలాయ, కాలం అనేటువంటి అగ్ని ఏదైతే ఉందో కాలం అనేది దహించేస్తుంది కదా. అగ్ని ఎలాగైతే దహిస్తుందో కాలం కూడా ఏం చేస్తున్నది, అన్నిటినీ తను ఫాలో చేసుకుంటుంది, అది కాలాగ్ని. ఆ రుద్రంలో శివుణ్ణి ఎలా చెప్పారు విశ్వరూపంగా చెప్తున్నప్పుడు, కాలాగ్ని కాలాయ, నువ్వు యమునికి యమును అంటారు చూసారా తమిళంలో, యమునికి యమును అంటే ఎవరు, యముడికి యముడు అయ్యా నువ్వు అన్నాడు. అంటే అది కాలాగ్ని కాలాయ, ఇది యమునికి యమును వీడు చెప్పినవా ఏమిటి ఇప్పుడు. ఆ కాలాగ్ని కాలాయ అనేది దీన్ని ట్రాన్స్లేట్ చేశారు, యమునికి యమును అన్నది అది కాలాగ్ని కాలాయ. వీళ్ళు ఎక్కడ కనిపెట్టారా కొత్త మాటలు అనుకుంటాం మనం, ఎవరు కొత్తగా నూతనంగా ఎవరు ఏం కనిపెట్టలేరు. కాలాగ్ని రుద్రాయ, ఆ కాలం అనేటువంటి అగ్నిని పోగొట్టేవాడు అని అర్థం, అది కాలాగ్ని అని. అటువంటి శక్తి నీది, నిన్ను ఎవరు దహించలేరు, నువ్వే అన్నిటినీ దహిస్తావు అని కాలం రూపంలో అన్నారు. స్వతేజస ఇదం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా కాలతత్వ రూపేణ నువ్వు తపింపచేస్తున్నావు అన్నారు. అందుకనే కాలం అనేటువంటిది కూడా దేవత అన్నాం మనం, కాల దేవత. టైం ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఏ జడం, ఇట్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. కాలం అనేటువంటిది కూడా మనకు దేవత. అందుకనే పంచాంగం అంటే ఏమిటి, కాలాన్ని తెలియజేసేది పంచాంగం. ఆ కాలం పంచాంగాన్ని మనం ఎందుకు గౌరవిస్తామంటే దీనివల్ల, కాలం అనేటువంటిది ఆ దైవ స్వరూపమే అని అర్థం. తర్వాత శ్లోకం, ఇరవయో శ్లోకం.
ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః. దృష్ట్వాద్భుతం రూపముగ్రం తమేదం. లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్.
మొదటి లైన్లో హి అనే పదం ఉంటుంది. హి అని హి అంటే స్వతేజస, నువ్వు నీ యొక్క సొంతమైనటువంటి స్వతహాగా ఉన్నట్లు తేజస్తో ఈ ప్రపంచాన్ని తపింపజేస్తున్నావు అని అన్నాను. దానికి కారణం ఏమిటి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు కారణం ఏమిటి అంటే నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు అని చెప్తూ, జావా పృథివ్యోహో ఇదం అంతరం. జావా పృథివ్యోహ అంటే ఆకాశం యొక్క, జావా అంటే ఆకాశం అంటాం, పృథివీ అంటే భూమి, పృథివ్యోహో అంటే భూమి యొక్క అని అర్థం. ఆకాశం యొక్క మరియు భూమి యొక్క ఇదం అంతరం. అంతరం అంటే మధ్య భాగం, ఇంటర్మీడియరీ స్పేస్ అంటాం. ఇంటర్మీడియట్ స్పేస్ అంటే ఏంటి? ఆకాశానికి భూమికి మధ్యలో ఉండేదంతా కూడా జావా పృథివ్యోహో ఇదం అంతరం. ఈ మధ్య భాగం అంతా కూడా, భూమికి ఆకాశానికి ఉన్న మధ్య భాగం అంతా కూడా అది నీ యొక్క భాగం. అంటే నీవు వ్యాపించి ఉన్నావు అని అర్థం. ఇదమంతరం హి వ్యాప్తం. నువ్వు ఎలా వ్యాపించి ఉన్నావు? ఆకాశానికి భూమికి మధ్య భాగంలంతా కూడా వ్యాపించి ఉన్నావు. త్వయా ఏకేన దిశశ్చ సర్వాః. సర్వాః దిశః అన్ని దిక్కులు. సర్వాః అంటే అన్ని, దిశః అంటే దిక్కులు, డైరెక్షన్స్ అంటాం, పాత్స్. ఎన్ని డైరెక్షన్లు ఉన్నాయి? నాలుగు మెయిన్, నాలుగు సబ్సిడియరీ, సెకండరీ, అప్ అండ్ డౌన్, 10 డైరెక్షన్స్. 10 దిక్కులు అంటాం. ఈ 10 దిక్కులు నువ్వే వ్యాపించి ఉన్నావు అని. సర్వా దిశ అంటే అన్ని దిశలయందు అని. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఈ మూలం, ఆ మూలం, నైశాన్యం, ఏదో చెప్తారు. ఇవన్నీ నాలుగు దిక్కులు, నాలుగు మూలలు, పైభాగం, అధోభాగం, అన్నీ కూడా నువ్వే వ్యాపించున్నావు అని. కాబట్టి సర్వ దిశ, సర్వాహ దిశ, మరెవరు వ్యాపించలేరు. త్వయా ఏకేన, నీ ఒక్కడి చేతనే వ్యాపింపబడి ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఉన్నాం కదండి ఇక్కడ అన్నారు. మళ్ళీ ఇక్కడే ప్రశ్న వస్తుంది, మనందరం కూడా మన నిజస్వరూపం ఏమిటి? ఆ పరమాత్మ స్వరూపమే కదా, కాన్షియస్నెస్. అందుకని మనం వినేటప్పుడు ఈ యొక్క OCRCRM మూడు విభజన చేసుకుని వింటూ ఉండాలి. ఆ 3 డివిజన్స్ గుర్తుండాలి ఎప్పుడు వింటున్నా సరే. లేకపోతే ఇవన్నీ కూడా ఇర్రెలవెంట్గా ఉంటాయి, కథల రూపంగా ఉంటాయి, నిద్ర వచ్చేస్తుంది క్లాస్లో. అప్పుడప్పుడు మెళుకు వస్తుంది, అప్పుడప్పుడు నిద్ర వస్తుంది. బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, శరీరం, మీడియం అంటాం ఇంగ్లీష్లో, ఉపాధి అంటాం. ఈ మూడింటిలో ఏది సత్యమైనటువంటిది? బింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం అనేటువంటిది రిఫ్లెక్షన్, అది ఫాల్స్ అంటాం, అది మిథ్య, అసత్యం. ఈ శరీరం అనేటువంటిది కూడా అసత్యం, తాత్కాలికం, శాశ్వతం కాదు, పంచభూతాలతో చేయబడింది. కాబట్టి అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు, అన్ని దిక్కులా నువ్వే వ్యాపించి ఉన్నావు అంటే అన్ని దిక్కులు ఆయన ఉంటే నేనెక్కడున్నాను? అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు. అక్కడ ఉండే పాండురంగడు గుర్తుందా? ఇక్కడ ఉన్నాడు. పదండి పదండి పోదాం పండరీపురం అన్నాడు ఎవరు? ఒక భక్తుడు. అరే అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉంటే పండరీపురం ఎందుకయ్యా? పండరీపురం ఎందుకు వెళ్ళడం? పాపం పాడుతున్నాడే గాని నిజంగా అర్థం తెలియలే. చూసారా, మన పని కూడా అట్లాగే ఉంటుంది. భగవద్గీత అంతా చదువుతాం, ఒకటికి 10 సార్లు చదువుతాం, పారాయణం చేస్తాం, అన్ని చేస్తాం, కానీ అన్ని దిక్కులు ఆయనే ఉన్నాడు అంటూనే నేను సపరేట్ గా చేస్తున్నాను పరమాత్మని, ఆ భగవంతుని చూడండి. అంతటా ఆయనే ఉన్నాడండి, అంతటా ఆయనే ఉన్నాడు. అంతటా ఆయన ఉంటే ఇక్కడ ఉన్నాడా లేడా? ఉన్నాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండు, ఆ పరమాత్ముడు ఇక్కడ కూడా ఉన్నాడు. అంతటా ఉన్నాడంటే వెంటనే అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇల్లాజికల్. చైతన్య స్వరూపంగా యాజ్ ఎ కాన్షియస్ ఎంటిటీ పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాడు, ఉండి తీరాలి. ఉండకపోతే ఏమవుతుంది? ఈ చెప్పే శ్లోకం తప్పు. ఏ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపనిషత్తుల నుంచి వచ్చింది. అంటే ఉపనిషత్తులు చెప్పేది తప్పు. ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదాల్లో నుంచి వచ్చినాయి. వేదాలు చెప్పేది తప్పు. వేదాలు ఎవరు చెప్పారు? పరమాత్ముడు చెప్పాడు. అంటే పరమాత్ముడు చెప్పేది తప్పు. చూసారా, ఇది గనక మనం అర్థం చేసుకోకపోతే మీరు ఇండైరెక్ట్ గా ఆ పరమాత్ముడి యొక్క వేద వాక్కుని మనం తిరస్కరించినట్లే. అర్థమైందా? కాబట్టి వేదాలను తిరస్కరించకుండా వేదాలు పరమాత్ముడు చెప్పింది అర్థం చేసుకోవాలి అంటే అది క్షుణ్ణంగా శాస్త్రబద్ధంగా చదవాలి. అర్థమైందా? అందుకని చిన్న చిన్న కాకమ్మ కథలే వింటాను, 60 ఏళ్ల దాకా 70 ఏళ్ల దాకా అనకండి. చిన్న చిన్న కథలు చెప్పండి, కథలు చెప్తూ ఉండండి. కథలు చెప్తూ ఉంటే ఆయుష్ అయిపోతుంది, ఎప్పటికి మన జ్ఞానం వచ్చేది. ప్రయత్నం చేయాలి, అందుకని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అహర్నిశలు కష్టపడాలి, దానికోసం మన యొక్క బుద్ధిని ఉపయోగించాలి. అందుకని త్వయా ఏకేన సర్వాదిశ వ్యాప్తం అన్నాడు. ఎంత ఇంపార్టెంట్ సెంటెన్స్, ఒక్కొక్క పదం కూడా ఎంత ఫిలాసాఫికల్ మీనింగ్ ఉందో చూడండి. అక్కడ నీ చేత అన్ని దిక్కులు వ్యాపింపబడి ఉన్నాయి అన్నాడు. అంటే ఏమిటి? నీ చేత వ్యాపింపబడి ఉన్నది అంటే ఈ సృష్టి అంతా నేను చూస్తున్నదంతా ఏమిటండి? అప్పుడు పరమాత్ముడే అయి ఉండాలి. అర్జునుడు చూస్తున్నాడు, మనం కూడా అలా చూడగలగాలి. ఆ దృష్టి రావాలి. ఎలా వస్తుంది? జ్ఞాన దృష్టి, జ్ఞాన నేత్రం రావాలి. జ్ఞాన నేత్రం అంటే ఏమిటి? అహంకార మమకారాన్ని వదిలిపెడితే 12వ అధ్యాయం చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ ఏమని. ఇది ఎవరు తెలుసుకోగలుగుతారో తెలుసా అర్జున? ఎవరికైతే అహంకార మమకారం ఈ దేహం మీద అభిమానం పోతుందో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు అన్నారు. మనం ఏం తెలుసుకోలేకపోతున్నాం? మనకు దేహాభిమానం, అహంకార మమకారం, నేను నాది అనేటువంటి ఎప్పుడైతే ఉంటుందో మనిషికి, అది ఉన్నంత కాలం ఇది తెలుసుకోలేడు. అందుకని చాలా కష్టం ఇది తెలుసుకోవడం. చాలా మందికి దేహాభిమానాన్ని వదిలిపెట్టలేరు. అది వదిలిపెడితే కానీ జ్ఞానం రాదు. అందుకని క్లేశోహి కతరస్తేషాం అని చెప్పి చదవబోతున్నాం మనం. కాబట్టి దేహాభిమానాన్ని వదిలిపెట్టాలి అంటే మనలో అహంకారం పోవాలి. దేహాభిమానం ఎలా పోతుందండి? ఇదేమన్నా వేరు చేయగలమా? ఇట్లా పట్టి లాగేస్తారా అభిమానాన్ని? అన్నా శరీరం మిథ్యాని తెలుసుకుంటే అభిమానం పోతుంది. మిథ్యాని ఎలా తెలుస్తుంది? దాని యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. శరీర స్వరూపం ఏంటో చేయబడింది ఏమిటి? మాంసము, ఎముకలు, చర్మం, వీటితో చేయబడింది, పంచభూతాలతో చేయబడింది. దీనికి ఎక్కడ ఉంది సత్తా? అలా తెలుసుకోగలిగిన రోజు అభిమానం దానంతట అదే పోతుంది. తెలుసుకోకుండా అభిమానం పోదు. అభిమానం పోకుండా జ్ఞానం రాదు. జ్ఞానం రాకుండా శాంతి సౌఖ్యము లేదు. ఇంతకీ అది అక్కడికి వెళ్ళాలి పైకి. దేనికండి వచ్చారు క్లాస్ కంటే? శాంతి సౌఖ్యం కోసం వచ్చామండి. అరే శాంతి సౌఖ్యం ఎలా వస్తుంది అన్నారు. ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటే వస్తుంది అన్నారు. ఆ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకుంటామండి అంటే దేహాభిమానం పోతే వస్తుంది అంటున్నాడు పరమాత్ముడు. దేహాభిమానం ఎలా పోతుందంటే దేహం మిథ్యాన్ని తెలుసుకో, నామరూపం అని తెలుసుకో. మన నామరూపం కూడా మిథ్యాన్ని తెలుసుకుంటే అభిమానం పోతుంది. అభిమానం పోతే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే శాంతి సుఖం సమృద్ధిగా వస్తాయి. ఏమండి శాంతి సమృద్ధి సుఖం రావడం ఇంకేం మార్గం లేదండి? ఏదన్నా ఉంటే చెప్పండి. అంటే ఐఎమ్ వెరీ సారీ, ఉపనిషత్తు చెప్తోంది, ఐఎమ్ వెరీ సారీ, వేరే మార్గం లేదు. వేరే మార్గమే లేదు. చీకటి పోవాలంటే లైట్ వెలగాలయ్యా. వేరే మార్గం ఉంటే చెప్పండి. ఏ యుగంలోనైనా వేరే మార్గం లేదు. నాన్య పంథ అయనాయ విద్యతే, నా అన్య పంథ విద్యతే, వేరే మార్గమే లేదు. ఉంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి అక్కడే చెప్పుండేవాడు కదా. కాబట్టి ఆ ఒక్క మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. వ్యాప్తం స్వయా ఏకేన దిశ్చ సర్వాహ దృష్ట్వా అద్భుతం రూపం తవ ఇదం ఉగ్రం రూపం. తవ నీ యొక్క ఇదం ఈ విశ్వరూపం అద్భుతం ఆశ్చర్యకరమైనటువంటిది, అద్భుతమైనటువంటి ఉగ్రరూపం భయంకరమైనటువంటిది. ఎందుకంటే భయంకరం అన్నాడు, అందంగా ఉండొచ్చు కదా అంటే కాదు. ఉగ్రం అంటే భీష్మ ద్రోణ వీళ్ళందరూ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు ఆయన నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటే ప్రళయం చూస్తున్నాడు అర్జునుడు. ఉగ్రంగా ఉన్నాడన్నమాట. ఆ ఉగ్ర స్వరూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు అద్భుతంగా ఉంది, అదే మరి ఉగ్ర రూపంలో ఉన్నావు అన్నాడు. అందుకే భయం వేస్తుంది అర్జునుడికి తర్వాత. ఉగ్రరూపం దృష్ట్వా చూసి లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. హే మహాత్మన్, ఓ మహాత్మా కృష్ణ పరమాత్మ, లోకత్రయం మూడు లోకాలు కూడా ప్రవ్యధితం కంపించిపోతున్నాయి, తల్లడిల్లిపోతున్నాయి, భీతిని పొందుతున్నాయి అన్నారు. ఆ పరమాత్మని చూసేటప్పటికి అంటే సృష్టికర్తగా చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటాం, ఆయనే లయకర్తగా ఉంటే భయపడతాం. అందుకని అబ్బాయి పుడితే స్వీట్లన్నీ చేసుకుంటాం. పుట్టడం అంటే సంతోషం అందరికీ, ఎవరైనా పోయినాడు అంటే దుఃఖం. కాబట్టి పుట్టినప్పుడు ఏం చేస్తాం, సంతోషంతో ఆ దేవుడికి నీరాజనాలు అర్పిస్తాం. ఎవరైనా పోయినప్పుడు ఏం చేస్తాం, ఆ దేవుణ్ణి నిందిస్తాం. అంటే ఏమిటి, నువ్వు చేసేటటువంటి ఒక పనిని మాత్రం నేను ఒప్పుకుంటాను ఆ పరమాత్ముడికి మనం చెప్తున్నాం. ఏమని, నువ్వు సృష్టి చేస్తే నేను ఆనందంగా ఒప్పుకుంటాను, కానీ ఈ స్మరణం అనేటటువంటిది నేను ఒప్పుకోను. అందుకనే మనం తల్లడిల్లిపోతాం. ఎందుకు ఇది, ఈ సృష్టి ఎందుకు, పుట్టించడం ఎందుకు, చావడం ఎందుకు, చనిపోవడం ఎందుకు, అసలు మనకు అర్థం కాదు. ఈ సృష్టి యొక్క ప్రక్రియ ఏమిటో మనకు అర్థం కాదు. ఎందుకు భగవంతుడు సృష్టించాలి, ఎందుకు వాళ్ళని మధ్యలోనే తీసుకుపోవాలి, అసోసియేషన్ ఎందుకు, డిసోసియేషన్ ఎందుకు అన్నాడు. రావడం వియోగం, సంయోగం వియోగం, అంటే మనకు మనుషులకి సంబంధం అన్నమాట. మన అబ్బాయి మన అమ్మాయి ఇదంతా కూడా అసోసియేషన్ అన్నమాట. అరే అసోసియేషన్ ఎందుకు అంతకాలం రా అంట, కొంతకాలమే అసోసియేషన్ బాగుందండి. అప్పుడప్పుడు పోట్లాడుకున్నా కూడా, అప్పుడప్పుడు తిట్టుకున్నా కూడా పర్వాలేదు, కొంచెం ఆనందంగా ఉంది అన్నారు. అరే ఎక్కడైతే సంయోగం అసోసియేషన్ ఉంటుందో అక్కడ వియోగం ఉండి తీరుతుంది, ఎక్కడైతే జన్మ ఉంటుందో అక్కడ మరణం ఉంటుంది. కాబట్టి జన్మ మరణాలకి అతీతుడివని నువ్వు తెలుసుకో. నా జాయతే నా మ్రియతే వా కదాచిత్, పుట్టేవాణ్ణి కాదు మరణించేవాణ్ణి కాదు నేను, ఈ ప్రపంచంలో ఏది పుట్టదు ఏది మరణించదు అని తెలుసుకో అన్నారు. అది తెలియదు అర్జునుడికి, ఇంకా టెంపరీ జీవితక్షుడని జ్ఞానం రాలేదు కదా, అందుకని భయపడతాడు. కాబట్టి లోకత్రయం ప్రభితం, నేనే కాదు నాయన తల్లడిల్లిపోతున్నాను, చూడటానికి భయంకరంగా ఉంది, వాళ్ళు కూడా ప్రపంచంలో అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తల్లడిల్లిపోతున్నారు, కంపించిపోతున్నారు నీ యొక్క ఈ యొక్క విశ్వరూపాన్ని చూసి అని అన్నారు. తర్వాత శ్లోకం. అందుకని ఎప్పుడైతే పరమాత్ముణ్ణి ఆ దేవుణ్ణి విడిగా చూస్తామో ద్వైతం అనమాట. ద్వైతాభి భయం భవతి. ఎందుకు భయపడుతున్నాడు అర్జునుడు, తాను వేరుగా పరమాత్ముణ్ణి వేరుగా చూస్తున్నాడు. ఆ పరమాత్మ స్వరూపమే తాను అనేటువంటి జ్ఞానం కలగల ఇంకా. ఎవరికైతే ఆ జ్ఞానం కలగదో, ఏమని, ఆ పరమాత్ముడే నేను, నేనే ఆ పరమాత్మ అనే జ్ఞానం కలగదో వాళ్ళకి, అంతవరకు వాళ్ళకి భయం ఉంటూనే ఉంటుంది. అది ద్వైతాది భయం భవతి. ద్వైతం ఉన్నంతసేపు భయం ఉంటుంది. భయం పోవాలంటే ఏం చేయాలి, అద్వైతానికి రావాలి. అద్వైతానికి రావాలంటే ఏం రావాలి, సోమవారం సోమవారం క్లాస్కి రావాలి. అద్వైత జ్ఞానం అంత తేలిగ్గా వస్తుందా, దానికి సమయం పడుతుంది. 11వ శ్లోకం, 21వ శ్లోకం సార్, 21.
అమీహి త్వాం సుర సంఘావిశంతి. కేచిద్ధీతాః ప్రాంజలయో గృణంతి. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః సువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః.
ఇంకా నా మనసు దాని మీదనే ఉంది, ఆ దశ సర్వదిక్కుల మీదనే ఉంది. దట్ వన్ మోర్ పాయింట్ ఐ హావ్ టు గివ్. అంతటా అన్ని దిక్కుల్లో నువ్వే వ్యాపించి ఉన్నావు అంటే, ఇప్పుడు ఒక తరంగం వచ్చిందనుకోండి సముద్రంలోంచి, ఒక వేవ్ అల అలలు వస్తున్నప్పుడు ఆ అలలు చూస్తూ మనం చెప్పచ్చు ఏమని, నీరే అల అంతటా వ్యాపించి ఉన్నది, అలకి అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నది ఎవరు? నీరు. ఒక అల వచ్చిందండి, అల వచ్చినప్పుడు ఏమంటాం, ఆ అల అంతటా వ్యాపించి ఉన్నది ఎవరు? నీరు. అంతటా అంటే అన్ని దిక్కుల పైన, క్రింద, కుడి ప్రక్కన, ఎడం పక్కన, మధ్యలో, మూలల్లో అంతటా వ్యాపించి ఉన్నది ఏమిటి? ఆ అలలో ఏముండదండి, అల స్వరూపం ఏమిటి? నీరు. కాబట్టి అల ఉన్నదా అసలు? నిజంగా నీరు ఉన్నదా చెప్పండి? నీరు ఉంది, అల రూపంలో ఉంది. అర్థమైందా? అన్ని దిక్కులా నువ్వే వ్యాపించి ఉన్నావు అంటే ఉన్నది నువ్వే, ఇంకెవరు లేరు అని అర్థం. మరి కనపడుతున్నదంతా ఏమిటి అండి అన్న? పేరు మాత్రమే. అల అనేటువంటిది ఏమిటి? పేరు మాత్రమే. దేనికి పేరు? నీటికి పేరు. మనం చూస్తున్నది ఏమిటి? నీరు. ఆ పేరు, ఆ రూపం, ఈ రెండు కూడా తాత్కాలికంగా మనం ఆ నీరుకి ఇచ్చాం, అవునా కాదా? ఏమండి, ఆ అల రూపం ఎంతసేపు ఉంటుంది? పోగానే ఏమవుతుంది? అలా అల అనే పేరు ఉంటుందా? అల రూపం ఉంటుందా? ఏముంటుంది? నీరు ఉంటుంది. అదేవిధంగా అన్ని దిక్కుల పరమాత్ముడే వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు మనం చూస్తున్న ఈ నామరూపాలు అలల లాంటివి. మనం చూస్తున్న నామరూపాలే కాదు, మన రూపం, మన పేరు కూడా. స్వామిని మరీ కష్టంగా ఉందండి యాక్సెప్ట్ చేయడం అంటే. ఒప్పుకోలేం, మనందరం ఒక అలల లాంటి వాళ్ళం. ప్రతి పేరు, ప్రతి రూపం, లేకపోతే ఏముంది, అందరి రూపాలు అలల లాంటివి, అందరి పేర్లు అల లాంటివి అని చెప్తాం తేలికే. అది అందరి రూపాలు, అందరి పేర్లు అలల లాంటివి. నువ్వు ఒక పేరు, నువ్వు ఒక రూపం కదా, అలల లాంటి వాడివి. అల యొక్క రూపం నీరన్నారు కదా. అల అశాశ్వతం, నీరు శాశ్వతం. ఆ నీరు అసలు రూపం. కాబట్టి ఈ యొక్క అల అనేటువంటి నామరూపం కలిగినటువంటి ఈ శరీరం ఒక అల లాంటిది. దీని నామరూపం టెంపరీ, దీని యొక్క అసలు రూపం ఏమై ఉండాలి? ఆత్మ. అలా అసలు రూపం నీరన్నారు. ఈ శరీరం నామరూపం, అసలు రూపం నీరని చెప్పకండి. ఈ శరీరం నామరూపం యొక్క అసలు రూపం ఏమిటి? ఆత్మ. కాబట్టి జీవాత్మ అనేటువంటిది ఒక అల లాంటిది. ఆ జీవాత్మ అనేటువంటి జీవ అనేటువంటి పేరు తీసేస్తే, ఇండివిజువల్ బాడీని తొలగిస్తే, ఫిజికల్ గా తొలగించొద్దు, మెంటల్ గా మానసికంగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు దీని స్వరూపం ఏమిటి? అసలు స్వరూపం ఆత్మ. కాబట్టి మీరు అలని హోల్డ్ చేస్తారా, నీళ్లను హోల్డ్ చేసుకుంటారా చెప్పండి? యు వాంట్ టు హోల్డ్ ఆన్ టు ద వేవ్ ఆర్ యు వాంట్ టు హోల్డ్ ఆన్ టు వాటర్? ఎంత గట్టిగా చెప్తున్నాను చూడండి. అప్లై దట్ టు దిస్ బాడీ. యు వాంట్ టు హోల్డ్ ఆన్ టు దిస్ బాడీ నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఆత్మ? సరే, మీ చేతనే చెప్పించాను. కాబట్టి నేను అంటే ఏమిటి? ఇప్పుడు ఆత్మస్వరూపం. ఈ శరీరం నామరూపం లేవు అసలు. అల ఉందా అండి చెప్పండి? నీరు అనే దానికి వ్యతిరేకంగా అల అనేటువంటిది వేరే ఉందా? ఇంకో కొంచెం హయ్యర్ స్టెప్. ఓకే, మీరు కాకుండా అలా అనేటువంటిది ఏదైనా ఉందా అక్కడ? మీరే అలాగా ఉన్నది అంటే ఏమిటి? ఈ నామరూపం నిజం కాదు, ఆత్మయే ఆత్మే ఈ నామరూపంలాగా ఉన్నది. ఆత్మే ఆత్మస్వరూపమే ఈ నామరూపంలో కనపడుతున్నది. కాబట్టి ఆ నామరూపాలకు అతీతంగా వెళ్ళాలి అంటే భగవద్గీత క్షుణ్ణంగా, ఉపనిషత్తులు క్షుణ్ణంగా చదివితే ఆ జ్ఞానం వచ్చి తీరుతుంది. సందేహమే లేదు అందులో. అమీహిత్వా సర్వదిక్కులు అయిపోయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. అంటే ఐ వాంట్ టు కన్వే దట్ మెసేజ్. స్వాం అమీ అంటే, అమీ అంటే అసౌ అము అమీ అని అర్థం సంస్కృతంలో. అమీ అంటే ఇవన్నీ కూడా. సురసంఘాహ, సురసంఘాహ అంటే సురలు, దేవతలు అన్నమాట. సంఘాహ అంటే సమూహం, దేవతల సమూహం అని అర్థం. సురసంఘాహ స్వాం విశంతి, నీ నోట్లో ప్రవేశిస్తున్నారు వీళ్ళందరూ ఉన్నారు. దేవతలందరూ ఆయన నోట్లో ప్రవేశించడం ఏమిటండి? కాలం అనే అగ్నిలో ప్రవేశిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క టైం, పీరియడ్ ఆఫ్ టైం అయిపోయింది, లయ చెందుతున్నారు, వాళ్ళందరూ పరమాత్ముల్లో లీనమైపోతున్నారు అని అర్థం. ఎవరు ఈ దేవతలంటే? పాండవులు దైవాంశ సంభూతులు, దేవతాంశ సంభూతులు. ఒకళ్ళు వాయుదేవుడి పుత్రులు, ఒకడు ఇంద్రుడి పుత్రులు, ఒకడేమో అశ్విని కుమారుల పుత్రులు అట్లా అనమాట. ఒక్కొక్కళ్ళు అగ్నిదేవుడు, యమధర్మరాజు, వీళ్ళందరి యొక్క అంశతో పుట్టిన వాళ్ళు పాండవులు. అలాగే భీష్ముడు కూడా దైవాంశ సంభూతుడు. సురసంఘాహ వీళ్ళందరూ కూడా ఏమిటి, కాలతత్వంలో జరగబోయేది ఏమిటి ఎందుకు చూపిస్తున్నాడంటే, కృష్ణ పరమాత్మ ఏమండి విశ్వరూపం చూపిస్తే చాలు కదా, వాళ్ళందరూ నోట్లో వెళ్ళిపోతున్నట్లుగా ఎందుకు చూపించాలి అంటే అర్జునుడు అడిగాడు, వాళ్ళు ఓడిపోతారా మనం ఓడిపోతామా, వాళ్ళు గెలుస్తారా మనం గెలుస్తామా అని చెప్పి అర్జునుడు అడిగాడు. ఇక్కడ మొదటి అధ్యాయంలో యద్వా జయేమ యదివానో జయేయుః, మనమే గెలుస్తామో తెలియదు, వాళ్లే గెలుస్తారో తెలియదు. ఆ సందేహం ఉంది అర్జునుడికి. ఆ సందేహం తీర్చడం కోసం నువ్వే గెలుస్తావు అర్జున, వాళ్ళు ఓడిపోతారు అని చెప్పి చూపిస్తున్నాడు ఇప్పుడే. ప్రీవ్యూ అనమాట, ప్రీవ్యూ అంటే ట్రయల్ పార్టీ అంటారు చూసారా. సినిమాకి వెళ్తే చిన్నప్పుడు ట్రయల్ పార్టీ చూపించేవాడు, అంటే నెక్స్ట్ సినిమా ఏం వస్తుందని చెప్పి చూపించేవాడు. అందులో ఆ సినిమా చూసి ఈ సినిమా పోగానే ఆ సినిమా వస్తుంది జనం వచ్చేవాడు అనమాట. అట్లాగే ట్రయల్ పార్టీ చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటి ట్రయల్ పార్టీ? రాబోయే యుద్ధంలో కౌరవులందరూ ఓడిపోతున్నారు, భీష్మ ద్రోణితోడు సహా అన్నారు, ఒక్కళ్ళు కూడా మిగలకుండా, శేషం లేకుండా అందరూ ఖాళీ అని చూపిస్తున్నారు అనమాట. సురసంఘాహ త్వాం విశంతి అంటే ఆ కౌరవుల వైపు యుద్ధం చేసేవాళ్ళు, పాండవుల వైపు యుద్ధం చేసేవాళ్ళందరూ మరణిస్తారు కదా, మరణించినప్పుడు ఈ యుద్ధ వీరులందరూ కూడా దైవాంశ సంభూతులు. ద్రుపదుడే సామాన్యుడే ఏమిటి, అందరూ మహామహా తపస్సంపన్నులు, దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ విశంతి అంటే ప్రవేశిస్తున్నారు, స్వాం అంటే నిన్ను, నిన్ను ప్రవేశిస్తున్నారు. కొంతమంది ప్రవేశిస్తున్నారు నోట్లో, కొంతమంది భీతాహ కేచిత్ గృణంతి, భయపడి కొంతమంది నిన్ను ప్రార్థిస్తున్నారు, శాంతించు 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 అని నిన్ను ప్రార్థిస్తున్నారు. అంటే ఆ అర్జునుడికి మొత్తం కనపడుతోంది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతున్నది అంతా కనపడుతోంది అర్జునుడికి. మిగతా వాళ్ళకి కనపడటం లేదు, అర్జునుడికి మాత్రమే కనపడుతోంది, అక్కడ సంజయుడికి కనపడుతోంది. గృణంతి అంటే ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? ప్రాంజలయః, చేతులు జోడించి మరీ ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా వినయం ఎక్కువై భయం ఎక్కువైతే ఏం చేస్తాం? ఇంకా గట్టిగా నమస్కారం అన్నమాట, ప్రార్థన కొంచెం తీవ్రంగా ఉంటుంది. భయం ఎక్కువ ఉన్నప్పుడు, భయం లేకపోతే అని చెప్పి చేస్తాం. ఏదైనా మనకు భయం ఉన్నప్పుడు అది ఫుల్ఫిల్ కావాలంటే ఇంకొంచెం వంగి 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 మరీ నమస్కారం చేస్తా. అదేవిధంగా నీ యొక్క విశ్వరూపాన్ని, నీ యొక్క ప్రళయ ఆ తాండవానికి, ప్రళయ తాండవం అంటే ఏమిటి, నీ యందు వాళ్ళందరూ భస్మీభూతం అవుతున్నారు, నీ నోట్లో కాల అగ్నిలో, కాలం అనే అగ్నిల నోట్లో వెళ్లిపోతూ ఉన్నారు. అది చూస్తూ మిగతా వాళ్ళు భయపడుతున్నారు, భయపడుతూ మా జోలికి రావాకు అని ప్రార్థన చేస్తున్నారు. ప్రాంజలయ ఉక్త్వా ఏమని చెప్తున్నారు ఆ ప్రార్థనలో కూడా, ఏం ప్రార్థన చెప్తున్నారు, స్వస్తి ఇతి అంటే శాంతించు, శాంతించు అని చెప్తాం కదా. ఎవరికైనా ఉగ్రంగా కోపంగా వచ్చి మన ఇంట్లో ఏదైనా అది ఇది అన్ని పగల కొడుతుంటే నాకు నిజం శాంతించు శాంతించు అంటాం. భగవంతుడికి ఏం పని, ఆయన చిన్న చిన్నవన్నీ పగల కొట్టాడు, అందరినీ ఖాళీ చేస్తూ ఉంటాడు, ఎంప్టీయింగ్ ద హోల్ క్రియేషన్ అన్నమాట ఆయనకి అదే పని. అందుకని శాంతించు చాలు. మనం కూడా చూడండి, ఇప్పుడు అందరు నమస్కారం పెడుతున్నారు వరుణదేవుడికి, చాలు ఆయన వరుస వచ్చింది చాలు ఇంకొద్దు అని చెప్పి నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క, వరుణ దేవుడి యొక్క ఉగ్ర రూపానికి తట్టుకోలేకపోతున్నాం మనం. కనుక ఆ ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక అందరు ఇంక వర్షాలు చాలు మాకు అంటున్నారు అందరు. నేను చెప్పాను అందరికి, ఎప్పుడో వరుణ జపం చేస్తే ఇప్పుడు పనిచేస్తుంది. వరుణ జపాలు చేశారు కదా వర్షం కోసం, నీటి కోసం, అప్పుడెప్పుడో అప్పుడు చేస్తే అవన్నీ లేట్గా పనిచేస్తున్నాయి. కొన్ని ట్రైన్స్ అప్పుడే వస్తాయి, టైంకి షెడ్యూల్కి రావు అవి కరెక్ట్గా, లేటుగా వస్తాయి. ఆ ట్రైన్ అంటే అది లేటుగానే వస్తుంది ఎప్పుడు. అట్లాగే ఈ కొన్ని వ్రతాలు, కొన్ని యజ్ఞాలన్నీ కూడా కొన్ని లేటుగా పనిచేస్తాయి. వాడు కనుక సరిగ్గా అనుష్ఠానం చేయకపోతే, సరైన టైంలో పని చేయకపోగా అది ఉద్భుతంగా వస్తుంది. అంటే అప్పుడెప్పటి నుంచి దాచిపెట్టుకున్న నీరంతా కూడా ఇప్పుడు కక్కుతుంది. అంటే ఏం వర్షాలండి, వర్షాలు ఎంతమంది, ఎన్ని ప్రాణాలు, ఏదొచ్చినా తట్టుకునే మనిషి చూడండి. అది కాబట్టి శాంతించు శాంతించు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు, మహర్షి సిద్ధ సంఘాహ, మహర్షులందరూ సిద్ధ సంఘాహ అంటే సిద్ధులు, యోగులు అనమాట, సిద్ధ పురుషులందరూ కూడా. అంటే ఎవరు పరిగెత్తలేక అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఈ మహర్షులు, మహర్షులు అంటే జ్ఞానులు, వీళ్ళందరూ కూడా శాంతించు శాంతించు అని చెప్తున్నారు ఆయనకి పరమాత్ముడి. పాపం వాళ్ళందరినీ బాధ పెట్టవాకు, శాంతించు అని. అందుకని స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. స్తుతి అంటే స్తుతించడం, తెలుగులో కూడా స్తుతి కదా అంటాం, స్తుతించడం కీర్తించడం. పుష్కలాభి అనేకమైన స్తోత్రాలతో, ఒకటి రెండు కాదు, పుష్కలంగా, తెలుగులో కూడా పుష్కలంగా అంటాం కదా, చాలా అని అర్థం. అనేకమైన స్తోత్రములతో నిన్ను వాళ్ళు స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, ప్రైజ్ చేస్తున్నారు. స్తుతిభి అగరబత్తి స్మెల్, కొంతమందికి అగరబత్తి స్మెల్ కూడా తట్టుకోలేదు. అక్కడ ఎవరో భక్తులు ఎక్కువ మంది వచ్చి ఉంటారు. స్తుతిభి మహర్షి సిద్ధ సంఘాహ అంటే నారదుడు, వీళ్ళందరూ కపిల మహర్షి, వీళ్ళందరూ కూడా సప్తర్షులు, వీళ్ళందరూ నిన్ను, హనుమంతుడు కూడా, ఎందుకంటే హనుమంతుడు పైన కూర్చున్నాడు కదా, అక్కడ ఎక్కడ కూర్చున్నాడు, అర్జునుడి రథం మీద ఏ రూపంలో కూర్చున్నాడు, పతాకం మీద కూర్చున్నాడు, కపిధ్వజం అంట. అందుకే అర్జునుడికి పేరు కపిధ్వజ అన్నారు. హనుమంతుణ్ణి కపిని ధ్వజంగా పెట్టుకున్నవాడు అర్జునుడు. కాబట్టి హనుమంతుడు కూడా చూస్తున్నాడు. హనుమంతుడు కూడా ఏం చెప్తున్నాడు, శాంతించు శాంతించు, నమస్కారం చేస్తున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు. తర్వాత శ్లోకం,
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః విశ్వేశినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే
ఈ మహర్షులు సిద్ధ పురుషులు మాత్రమే కాదు, మరెంతో మంది నిన్ను స్తుతిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ విశ్వరూపం. మామూలు మనుషులకు తెలియదు, కాని మిగతా లోకాల్లో ఉన్నటువంటి దేవతా పురుషులందరికీ కూడా ఈ విశ్వరూపం దర్శించే భాగ్యం కలుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆహా మహద్భాగ్యం, భగవానుడి విశ్వరూపం చూడగలుగుతున్నామేమని చెప్పి వాళ్ళు ఒకటే స్తోత్రాలు చేస్తున్నారు. అనేకమైన స్తోత్రాలతో భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు అన్నమాట, స్తుతిస్తున్నారు. ఎవరు వాళ్ళందరూ? రుద్రాహ, 11 మంది రుద్రులు. 11 మంది రుద్రులు ఎవరు? 11 మంది రుద్రులు ఉన్నారని చెప్తున్నారు. ఫిలాసాఫికల్ గా చెప్తే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కలిపి 11 రుద్రులు అని అర్థం. 11 రుద్రాస్. అందుకనే రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా ఏకాదశ చేస్తారు. ఏకాదశ అంటే 11. రుద్రాహ, వీళ్ళందరూ కూడా నిన్ను స్తుతిస్తున్నారు. రుద్రాహ ఆదిత్యాహ, 12 మంది ఆదిత్యులు. వసవహ, 8 మంది అష్టవసువులు. వసువుస్ అంటే 8 డైరెక్షన్స్ లో 8 మంది అష్టవసువులు ఉన్నారు. వీళ్ళందరూ దేవగణాలు అంటాం. ఈ దేవగణాలందరూ కూడా 33 మంది మొత్తం. ఈ 33 మందిని 33 కోట్లు అంటాం మనం, చూసారా? 33 కోట్ల దేవతలు. తెలుగు తమిళంలో ఏమంటారు? 33 కోడి అంటారు వాళ్ళు. 33 కోట్ల దేవతలు ఉన్నారట. 33 కోట్ల దేవతలకు అధిపతి ఎవరండి అన్నారు? ఆ పరమాత్ముడు. అంతమంది కావాలి మనకు. ఒక సర్వెంట్ ఉంటే 4-5 ఉంటుందా? అలాగే మనకే ఉంటే సర్వెంట్స్, ఆ పరమాత్ముడికి ఉండద్దా పని చేయడానికి? అక్కడికి వెళ్ళి ఈ పని చేయి, ఇక్కడికి వెళ్ళి గాలి వీచు, బాగా వర్షం కురు తమిళనాడులో, వాళ్ళందరినీ ఖాళీ చేయించుకున్నారు. చెయ్యాలంటే మరి ఆర్డర్ వేస్తాడు కదా. ఒక చోట గాలి వీచాలి, చెట్లు పడిపోవాలి, మనుషులు చనిపోవాలి, ఫైరింగ్ ఆర్డర్ ఇస్తారు. ఆయనే ఫైరింగ్ ఆర్డర్, మనం ఇచ్చినట్టుగానే ఇక్కడ ఫైరింగ్ ఆర్డర్ అన్నారు. ఆయన ఒక ఫైరింగ్ ఆర్డర్ ఇస్తారు ఒక్కొక్కసారి. అగ్నిదేవుడా నువ్వు వెళ్ళి చూసుకో నీ పని అంటాడు. ఎందుకంటే ఎవరెవరిని చిట్టా పూర్తి చేయాలి కదా, అక్కడ ఖాళీ చెయ్యి అంటాడు. అందులో ఒకడు బతుకుతాడు, ఏమి లేని వాడు తుస్తులు పోతాడు. ఇవన్నీ ఎవరి పనులు అంటే చేయడానికి అనే గణాలు కావాలి. సిద్ధ వసవహ ఆదిత్యాహ, అందుకే ఆదిత్యులు అంటే 12 ఆదిత్యులు. 12 ఆదిత్యులు అంటే సంవత్సరానికి సూర్యుడు ఒకళ్ళు కాదు, రకరకాల సూర్యులు. చూసారా? ఒక్కొక్క ఋతువుకి 2 నెలలు ఒక ఋతువు. ఆ 2 నెలల్లో వచ్చే సూర్యుడు వేరు, తర్వాత వచ్చే 2 నెలల్లో వచ్చే సూర్యుడు వేరుగా ఉంటాడు. మే మాసంలో సూర్యుడు వేరుగా ఉంటాడు. ఇప్పుడు ఎట్లున్నాడు సూర్యుడు? పాపం ఎక్కడ? అదే ఎండాకాలం వస్తే నాదే రాజ్యం అంటాడు ఆయన. కాబట్టి వెన్నెల రాత్రులు అంటాడు. వెన్నెలకి ఒక్కొక్కసారి చాలా వెన్నెలు వస్తుంది. ఇక వెన్నెలని చదవచ్చు కూడా, శరదృతువు అంటారు. అదే ఒక్కొక్కసారి చూస్తే ఆయన కూడా కనపడ్డు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆదిత్యులు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా వాటి వాటి పనిని అవి చేస్తున్నాయి. సాధ్యాహ అంటే అనేక, అదే ఒక రకమైనటువంటి గ్రూప్ ఆఫ్ దేవతాస్ అనమాట, సాధ్యులు అని అర్థం. విశ్వే దేవాహ అంటే విశ్వే అనేటువంటి దేవతాస్, వాళ్ళు కూడా ఒక గణం. అశ్వినౌ, 2 అశ్విని కుమారులు, అశ్విని దేవతలు. మరుతః, 49 మంది మరుద్గణాలు. 49 మంది మరుతః అంటే వాయు. వాయువు కూడా చూడండి రకరకాలుగా వీస్తుంది, చెప్పాను అంతకుముందు క్లాసులో ఒక్కొక్క రోజుసారి. ఇప్పుడు వాయువు ఎలా ఉందండి? 15 రోజులుగా చాలా కూల్గా, ప్లెజెంట్గా. అది మరుత్ అనమాట, రకరకాల వాయువులు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఎండాకాలంలో వచ్చే గాలి, చలికాలంలో వచ్చే గాలి, వర్షాకాలంలో వచ్చే గాలి, ఆ గాలిలో రకాలు. వెళ్ళి మరుతహ అంటే రకరకాలైన గాలిలు వీచడానికి రకరకాల దేవతలు. మరుతహ ఊష్మపాహ అంటే పితృదేవతలు అనమాట. పితృదేవతలట వేడివేడి అన్నం తింటారట, అంత వేడివేడిగా ఉండాలి. ఊష్మ అంటే వేడి, పాహ అంటే తాగడం తినడం. ఊష్మాన్ని, వేడి అయినటువంటి ఆహారాన్ని తీసుకునేవాళ్ళు ఊష్మపాహ. అంతేకాదు గంధర్వులను, యక్షులు, సురలు, సిద్ధ సంఘులు అన్నారు. హాహా ఊహు అనే దేవతలు, వీళ్ళందరు దేవతలే. ఆ గజేంద్రుడు, ఆ ముసలి ఎవరు? ఆహా ఊహు అనేవాళ్ళు దేవతలు. ఆ శాపం అన్నమాట వాళ్ళకి. కాబట్టి ఈ దేవతలందరూ కూడా కిన్నెరలు, కింపురుషులు, పాటలు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఆ కేటగిరీ అన్నమాట. వీళ్ళందరూ కూడా సర్వే ఏవ వీక్షంతే త్వాం విస్మితాహ, ఆశ్చర్యంతో వీళ్ళందరూ కూడా నిన్ను చూస్తున్నారు. అంటే వాళ్ళందరూ చూస్తున్నారని చెప్పి అర్జునుడు చూస్తున్నాడు. సరే, వాళ్ళందరూ చూసి నిన్ను స్తుతిస్తున్నారు, ఆనందంతో ఆశ్చర్యపడుతున్నారు అని చెప్పి అర్జునుడు ఆ పరమాత్ముడికి వర్ణిస్తున్నాడు అద్భుతంగా. వచ్చే వారం
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.